క్షాళనపై 1994 బసంత్ ఉత్సవంలో ఇచ్చిన ప్రసంగము.
భగవతత్వం గురించి మనం ఆలోచించేటప్పుడు పరిశుద్ధమైన ఒక విషయం గురించి మనం ఆలోచిస్తాం. భగవంతుడు అనేది పూర్ణ పరిశుద్ధ శుద్ధతత్వం, దానిలో ఏమాత్రం కూడా అశుద్ధం. భగవంతుడు అనే విషయం మనం ఆలోచించేటప్పుడు దానిలో అశుద్ధం అనే మాట లేదు, పూర్తి శుద్ధం, శుద్ధతత్వం. శుద్ధతత్వము పరిశుద్ధము అనేటువంటి విషయం గురించి మనం ఆలోచించేటప్పుడు మనం దానిలో తాదాత్మ్యత పొందాలనుకున్నప్పుడు మనం కూడా అటువంటి స్థితిలోనే ఉండాలి. ఆ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ముందు శారీరకంగా క్లీన్గా ఉండాలి, తర్వాత మానసికంగా క్లీన్ కావాలి. శారీరకంగా క్లీన్ కావడంలో కష్టం లేదు, మనం దానిలో సోమర్థనం ఒకటే అడ్డు, కానీ సోమర్థనం తీసేస్తే శారీరకంగా ఎవరైనా కానీ క్లీన్గా ఉండొచ్చు, కాస్తంత శ్రమ తీసుకుంటుంది. మానసికంగా క్యూర్ కావాలంటేనే ప్రాబ్లం వస్తుంది. మానసికంగా ఏమిటి క్యూర్ కానిది? మన యొక్క భావనలు దేని గురించి ఉంటాయి? పూర్తిగా మన జీవుని గురించే ఉంటాయి. జీవాత్మకు దాటిపోయిన భావాలు ఉన్న రోజు క్లీనింగ్ అనే ప్రశ్న లేదు. మన యొక్క భావనలు దేని గురించి ఉంటాయి? శారీరకంగా ఉంటాయి, శారీరకంగా ఉంటాయి, భౌతికంగా ఉంటాయి. భౌతికంలో దేవుంటాయి, ఇప్పుడు విషయ వాంఛల గురించి ఉంటాయి, కోరికల గురించి ఉంటాయి, లేక సౌఖ్యాన్ని గురించి ఉంటాయి, లేక ఒక విధమైన మనతో ఉన్నవారి గురించి అనుబంధాల గురించి కానీ, మంచి కానీ చెడు కానీ ఈ ఆలోచనతో ఉంటాయి మన మైండ్. మన బుద్ధి ఎప్పుడు కూడా ఇటువంటి కాస్తూనే ఉంటాయి. ఇవి క్లీన్ చేసుకుని ఎప్పుడు కూడా పరమాత్మ గురించి ఆలోచించాలన్న ఒక స్థితికి తీసుకురావాలంటే మైండ్ని అది క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు పరమాత్మ గురించి ఆలోచిస్తుంటారు. క్లీన్ చేయనప్పుడు ఏమిటంటుంది? ఎప్పుడు జీవాత్మ గురించి ఆలోచిస్తుంది. జీవాత్మ గురించి సాధారణ ఆలోచించే మనస్సుని పరమాత్మ గురించి ఎప్పుడు ఆలోచించే స్థితికి తీసుకువెళ్ళాలంటే మనం చేయవలసింది ఏమిటి? క్షాళన. దేని క్షాళన? జీవాత్మను తీసేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ ఒకటే ఉంటుంది. జీవాత్మను ఎట తీసేస్తావు? ఏ రూపంలో ఉంటుంది? మనకు ఉండేవి ఏమిటి? ప్రాబ్లమ్స్ ఏమిటి? మలము, విక్షేపము, ఆవరణ. మలం అనేది రోజు మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజు ఇప్పుడు మాట్లాడినప్పుడు రాఘవన్ ఏమనుకుంటాడు? నారాయణ మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. ఇంకొకడు ఏమనుకుంటాడు? నారాయణ మాట్లాడాడు, ఏదో విచిత్రంగా మాట్లాడాడు. మూడో వాడు ఏమనుకుంటాడు? నారాయణ ఒకటి మాట్లాడు, నేను మాట్లాడలేకపోతున్నాను. ఇవన్నీ కూడా థాట్స్. ఈ భావాలు మీ మనసులో మొదలుపడినప్పుడు అది మలం కిందనే ఉంటుంది. ఎప్పుడైతే నారాయణ గురించి మర్చిపోయి ఇది బాబుజీ తత్వం గురించి ఒకడు మాట్లాడినాడు, నారాయణ అనే ప్రశ్న లేదు, ఒక థాట్ గురించే మీరు అనుకున్నప్పుడు అప్పుడు నిర్మలంగా ఉంటుంది. మలము నిర్మలము. నిర్మలం ఎప్పుడు? వ్యక్తిగతంగా ఒక భావన మనం తీసేసేసి భావన మాత్రమే మనం ఒప్పుకున్న రోజు అది నిర్మలం. వ్యక్తిగతంగా ఎవరికైనా కానీ దాన్ని తగిలించామంటే ఈ థాట్ ఆయనది అని అన్నాం అనుకో, ఆవిడ ఆల్రెడీ మలం స్టార్ట్ అయింది. యాజ్ఞవల్కుడైనా అంతే, విశ్వామిత్రుడైనా అంతే, వశిష్ఠుడైనా అంతే. వశిష్ఠ ఉవాచ అన్నాడంటే మనకు మనసులో మల ఏర్పడినట్టే. అప్పుడే సంజయ్ ఉవాచ అంటే మా మల ఏర్పడినట్టే, దాని తేడా ఏం లేదు. భగవాన్ ఉవాచ మల లేదు. ఎందుకు? సంజయుడు అనేవాడికి అవకాశం ఇచ్చాడు, నేనెందుకు ఆ సంజయుడు కాలేదు అనే ఒక భావన మనకు వెనకనే వస్తుంటే సంజయ్ ఉవాచ అన్నప్పుడు. భగవాన్ ఉవాచ అన్నప్పుడు ఆయనతో మనం పోటీ పడము కాబట్టి భగవాన్ ఉవాచతో ప్రాబ్లం లేదు, అది నిర్మలంగానే ఉంటుంది. బలం అనేది ఎట్లా వస్తుందంటే విచిత్రమైన పరిస్థితుల్లో వస్తుంది, మనం తప్పకుండానే వస్తుంటుంది. అది డస్ట్, సూపర్ ఫైన్ డస్ట్. ఇది గదవాడ నేను మీకు ఇచ్చే ఎగ్జాంపుల్ కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనే ఇస్తున్నాను, ఎందుకంటే చిన్న విషయాల గురించి మాట్లాడడం అంత అవసరం లేదు, అందుకే మాకు అందరికీ తెలిసేది. ఇప్పుడు సంజయుడి గురించి మాట్లాడినప్పుడు కానీ, ధర్మరాజు ఉవాచ అన్నప్పుడు కానీ మనకు వస్తున్న ప్రాబ్లం. ధృతరాష్ట్ర ఉవాచ ఏముంది కదా, వాడు కదా అనుకుంటాం, ఊరుకుంటాం. వాడు కూడా వాడితో మనకు పోటీ లేదు. వాడితో మనకి ఏంటి పోటీ? పోటీ వచ్చేటప్పుడు కూడా ఎవరైనా కానీ ఒక సద్గుణ సంపన్నుడు ఉన్నాడంటే వాడు చెప్పాడంటే ఎందుకు నాకు లేదు, వాడికి అవకాశం ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఎందుకు ఆ స్థితిలో ఉండకూడదు, నేను ఎందుకు రామాంజలి ఉండకూడదు, నేను ఎందుకు శంకరాచార్య ఉండకూడదు. ఇది మన బాధ బుద్ధులు మనకి అంతే కదండి. అప్రాల్ 200 ఇయర్స్ ముందు పుట్టాడు, 2000 ఇయర్స్ ముందు పుట్టాడు, నేను ఎందుకు పుట్టి ఉండకూడదు అట్లాగంటే? నువ్వు పుట్టలేదు, నీకు ఆ పరిమితి ఇవ్వలేదు, నీ కర్మ అది కాదు, అయినా కానీ మనం అది కోరుకుంటూ ఉంటాం. అది మన యొక్క బుద్ధి. ఇది డైలీ జరిగేది, ఈ మలం అనేది డైలీ జరిగేది. కానీ ఎప్పుడైతే ఈ మలం ఒక విధంగా కూరుకుపోయి ఒక విధమైన వికృత రూపం పొంది స్థిరంగా మనకు సంకల్ప రూపంలో కానీ ఓ భావన రూపంలో కానీ మన మైండ్లో పడిపోతే అప్పుడు ఏం చేయాలి? దాని చాలన ఎట చేయాలి? మనమైతే అనుకుంటాం సాయంకాలం కూర్చుంటాం, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పేపర్ ఆర్ స్మోక్ అనుకుంటాం, వెళ్ళిపోయింది అనుకుంటాం, సంతోషం, ఆఫ్టర్ వర్డ్స్ వీ ఫెల్ట్ నీట్ కామ్, బాగుంది. చేయని వాడి గురించి మాట్లాడలేదు, నేను చేసేవాడి గురించి మాట్లాడతాను. చేయని వాడిని చేయని చెప్పే స్థితిలో నేను లేను ఇప్పుడు. ఎందుకంటే మీకు మనందరూ కూడా సాధకులమని నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. చేస్తున్నాం, చేసినా కానీ ఇది మిగిలిపోతున్నాయి. ఏది ఈ విక్షేపం? ఈ విక్షేపాలను ఏం చేయాలి? మన వల్ల కాదు. అప్పుడు ఏం చేయాలి? తిరిగి ప్రేరణ తీసుకోవాలి. నిన్న మీరు కానీ నిన్న మనం సత్సంగ్ స్టార్ట్ చేసేటప్పుడు సెకండ్ ప్రేయర్ ఒకటి చెప్పాం, ఓ మాస్టర్ ద వర్డ్ ఓషన్ ఆఫ్ బ్లిస్, వీఆర్ ఆల్ సీటెడ్ ఇన్ ఇట్, ది వేవ్స్ ఆఫ్ ద ఓషన్ ఆర్ పాసింగ్ త్రూ అస్, రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ డిజీజ్ అన్నాం. ఎప్పుడైతే ఈ స్థితికి మనం వచ్చాము, నా వల్ల కాదు, మలమైతే నేను తీసుకోగలిగాను, ఈ విక్షేపం ఏం చేయాలి, ఆవరణ ఏం చేయాలి నేను అంటే, తిరిగి భగవంతుని శరణ పొందవలసింది. శరణ పొందేటప్పుడు ఏమనుకుంటాం? భగవంతుడు ఒక ఆనంద స్వరూపుడు, ఆ ఆనంద స్వరూపుడైన దాంట్లో మనం ఆ యొక్క సాగరంలో మునిగున్నాం. ఆ భావతరంగాలు, నీ యొక్క భావతరంగాలు ఏవైతే పరిశుద్ధ భావతరంగాలు నీదున్నాయో అవి నా ద్వారా ప్రవహిస్తున్నాయి. నాలో నీ వెదవ ఆలోచనలు, నా యొక్క విచిత్రాలు, ఆవరణలు పోతున్నాయని మనం తెలియజేసుకున్న రోజు ఈ యొక్క క్లీనింగ్ జరుగుతుంది. కానీ క్లీనింగ్ అనే మాటకు వచ్చేసరికి మీరు కానీ బాబోజీ పుస్తకాలు సరిగా చదివంటే దాంట్లో ఏమంటాడు, ఎలా భావాలు కలుగుతాయి, భావాలు కలిగినప్పుడు ఎట్లా మీకు మనసుపై ముద్ర పడుతుంది అనేది రాస్తాడు. రాసినప్పుడు ఏమంటాడు, ఈ యొక్క భావాలు ఏవైతే మనం తీవ్రంగా మనం ఒప్పుకుంటామో అవి తీవ్రతరంగాలు అయినప్పుడు ఏమవుతాయి, మన మనసులో ముద్ర వేస్తాయి, దానికి ఒక న్యూక్లియస్ ఉంటుంది, అది ఒక పద్ధతిలో ఒక సరళిలో ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించాలంటే ఆ న్యూక్లియస్ నుంచి ఏ పవర్ అయితే దానికి వస్తుందో ఆ న్యూక్లియస్ కంట్రోల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రిజర్వాయర్లు కట్టేసేట కట్టేసేస్తే ఇంక తర్వాత ఈ కాలువల్లో నీళ్లు రావు, ఈ థాట్స్ రావు. ఈ థాట్స్ని పూర్తిగా రిమూవ్ చేయాలంటే ఆ న్యూక్లియస్ని తీసేయాలి. అంత మాత్రంతో ఆగదు పని. ఇంత ముందే ముద్ర వేసాయి కాబట్టి ఆ ముద్రలన్నీ కూడా తీసేసేయాలి అని డీటెయిల్డ్గా రాసుకుంటూ వస్తాడు. మీరు చదివితే మీకు తెలుస్తాయి, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. కానీ ఆ పని ఎవరు చేయాలి? ఇంతవరకు చెప్తాడు, ఆ పని ఎవరు చేయాలంటాడు? ఆ పని నాది అంటాడు. ఎవరన్నారు? లాలాజీ మహారాజా అన్నమాట. ఆ పని నాది, నీది కాదు. అదండి నీ పని ఏమిటి? నీ పని సాధన చేయడం, నా పని స్పిరిచువాలిటీ చూడడం. ఇది స్పిరిచువాలిటీ పని, నేను చేస్తాను, నీ సాధన నువ్వు చేయాలి. ఎట్లా చేస్తాడనేది ఏమైనా మర్మంగా ఉంచాడా, గోప్యంగా ఉంచాడా? లేదు, ఎట్లా చేస్తాడనేది చెప్పాడు. కానీ నీ చేత కాదు రాదు, నేను చేసుకుంటాను, నువ్వు పరిచి మర్చిపో అన్నాడు. మర్మము గూఢము అనే విషయం బాబూజీ సిద్ధాంతంలో ఎక్కడా లేదు. పూర్తిగా తను చేసేది ఏమిటో చెప్తాడు, మనం చేసేది ఏమిటో చెప్తాడు, మనం చేసేది మనం చేయమంటాడు, ఆయన చేసేది ఆయన చేస్తానంటాడు. ఎందుకు చెప్పాడు ఆయన గురించి, ఆయన పని గురించి ఆయన చెప్పాడు, ఎట్లా చేస్తున్నాడు ఆయన ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మానవ ప్రగతి ఎలా వచ్చిందంటే ప్రతి ఒక్క దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఎట్లా చేస్తావని అడుగుతున్నాం. ఈ యొక్క కోరికను కానీ ఈ యొక్క తృష్ణను కూడా తీర్చవలసిన బాధ్యత భగవంతుడి పరంగా ఉన్నది కాబట్టి అతను చెప్పాడు. సందేహాలు ఉంచకూడదు కాబట్టి. ఎప్పుడైతే మన మైండ్ ఆయన క్రియేట్ చేసి మనకి ఇచ్చాడో అది అడిగిన ప్రశ్న గురువులు చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. అందుకే ఆన్సర్ చెప్పాడు. తను ఏం చేస్తాడని చెప్పాడు కానీ దాన్ని మిమ్మల్ని చేయమని లేదు. తను ఎట్లా మీ యొక్క నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని సాధిస్తాడని చెప్పాడు కానీ అది మిమ్మల్ని చేయమని లేదు, ఆయన చేసుకుంటానంటాడు. సో చాలన అనేది మీ యొక్క క్రియ మాత్రమే కాదు, మీతో కూడా మాస్టర్ సపోర్ట్ కూడా ఉంటే కానీ మీ చలన కాదు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా వ్యక్తిగతంగా మనం మన సాధనలో మనం చేసే విషయమా అంటే అవును, చాలా వరకు అవును. మన యొక్క ప్రేయర్ చేయవలసిందే, మన సాయంకాలం క్లీనింగ్ చేసుకోవాల్సిందే, ఇటువంటి థాట్స్ మనం ఎత్తుకోవాల్సిందే. కానీ దీనితో పూర్తిగా మాత్రము ఆ ఏదైతే ఆ ఫ్లోస్ జరిగిందో దాన్ని పూర్తిగా అనేమంటాడంటే అవి ఒక నదీ ప్రవాహం జరిగింది. ఇప్పుడు మా ఊరు పక్కన సరస్వతి అదేది స్వర్ణముఖి నది మరుగుతుంది, దానిలో నీళ్ళు ఉండదు ఏముండదు, ఇసుకే ఉంటుంది. సో ఆ ఇసుక మనం ఇసుక మాత్రం కనబడుతూనే ఉంటుంది కదా. అలాగే మైండ్ లో కూడా ఆ యొక్క ఛానల్స్ బండి బాట పోయింది అనుకోండి, బండి తిరిగింది అనుకోండి, ఆ బాట ఉంటుంది కదా, ఆ బాటలో తిరిగి మనిషి నడవకపోయినా బాట కనపడుతూ ఉంటుంది. ఆ బాట పోవాలంటే పూర్తిగా దాన్ని తీసేసేసి దాన్ని సరి చేయాలి, ఆ సాఫ్ చేసే పని నేను చేసుకుంటాను, మీరు చేయాల్సిన అవసరం లేదు అంటాడు. బండి మాత్రం ఆ మార్గంలో పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. బండి బాట ఏదైతే ముద్ర వేయబడ్డదో దాన్ని తీసేసే బాధ్యత నాది అయినా కానీ బండి మాత్రం ఆ బాట నడవకూడదు అంటారు. అది చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఆ సాధన మీది. సో చాలన అనేది ఒక విధమైన భావాలు మనం ముద్ర వేసుకున్నాం కాబట్టి అవి పోవాలంటే మాత్రం అంత సులభంగా పోయే విషయాలు కాదు. ఇంకోటి ఏమంటే ఎందుకని దాన్ని తీసేసేయాలంటే లేని పక్షంలో ఎప్పుడైనా నీళ్లు పడితే అదే దాంతో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని నేను దానికి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి దాన్ని తీసేయాలంటారు. ఎందుకు ఈ ఛానల్స్ తీసేయాలంటే తిరిగి ఎప్పుడైనా అవకాశం పడితే అది జరుగుతుంది. న్యూక్లియస్ ఎందుకు తీసేయాలంటే దీనికి ఎప్పుడు అట్రాక్ట్ చేసే గుణం ఉంది కాబట్టి ఇది తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 10 మందితో చెడు సహవాసం తిరుగుతాడు ఒక మనిషి, లేక మంచి సహవాసం తిరుగుతాడు. వీడు చెడు సహవాసం తిరిగినప్పుడు ఏమవుతున్నది, ఏమాత్రం అవకాశం వచ్చినా చెడు మనిషి కనబడిన అటు పరిగెత్తాడు. మంచి సహవాసం ఉన్నాడు ఏం చేస్తాడు, ఏమాత్రం అవకాశం ఉన్నా ఇటుపక్క పరిగెత్తాడు. ఎందుకు, దానికి అట్రాక్టింగ్ పవర్ ఉంది ఆ న్యూక్లియస్, బ్రెయిన్ సెల్కి అటు అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం పోకూడదు అనే జ్ఞానం మనకు ఉండాలి, పోకుండా ఉండాలి. అందుకని ఈ ప్రవర్తన నియమావళి మనకి ఇవ్వడం జరిగింది. ఈ టెన్ కమాండ్మెంట్స్ ఎందుకు ఇచ్చాడంటే అటువంటి పొరపాట్లు జరగకుండా అవి మనం చేయాలి. సాధనలో చాలా ముఖ్యమైనది ఈ టెన్ కమాండ్మెంట్స్. దాంట్లో మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు, చేయనప్పుడు ఇదే జరుగుతుంది. మనం అర్లీ మార్నింగ్ లేవము, నిజమే. మన ఇంట్లో అందరు లేచారు అనుకోండి, అప్పుడు మనం లేదు. అటువంటి పరిస్థితి మనం కల్పించాలే కానీ మనం పోయి కూర్చుని హాస్టల్లో పోయి కూర్చుంటాం అనుకోండి, వాటి వాతావరణం ఎలా ఉంటున్నాడికి, రూమ్మేట్స్ అందరూ 8 గంటలు లేస్తే వీడు 5 గంటలు లేస్తాడు, ఎవరైనా ఏ సాధకుడైనా కానీ 4 రోజులు లేస్తాడు, 5 రోజులు వాళ్ళు నవ్వుతాడు కాబట్టి వీడు కూడా వాళ్ళతో కూడా పడుకుని 8 గంటలు లేస్తాడు. ఈ సోమర్థనం అనేది ఒక అలవాటు. అలవాటు కల్పించేది ఏమిటి, ఆ ఎన్వైరన్మెంట్ పరిస్థితి. ఆ పరిస్థితిని దూరంగా ఉండడం అనేది వివేకం. ఓ మ్యూజిక్ వింటాం, మ్యూజిక్ మనకు చాలా బాగుంటుంది, మనకి ఇష్టం. కానీ మ్యూజిక్ వల్ల జరిగేది ఏమిటి, మంచి భావాలు రావచ్చు కానీ దాంతో జరిగేది ఏమిటి, స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికంగా జరిగే దుష్పరిణామం ఏమిటి, మన సెన్సువల్ ఎంజాయ్మెంట్ పడిపోతున్నాం. మన చెవిలో శ్రవణానందకరంగా ఉంటుంది కాబట్టి ఆ ఆనందానికి మనం బానిస అయిపోతున్నామే కానీ భగవంతుని గురించి తత్వం ఉంది, భగవంతుని గురించి కూడా పాడుతున్నాడని మనం ఇతరులకు చెప్పినా మనకు నచ్చినది మనం ఆనందించేది ఆ శ్రవణానందమే. అదే పాటని అదే భక్తి పాటని ఇంకోటి పాడితే మనం ఒప్పుకోం కదా, ఎందుకు ఒప్పుకోము, అది శ్రవణానందకరం కాదు. అదే పాటే అదే అన్నమాచారి కింద రోడ్లో వాడు బిత్తగాడు పాడతాడు, ఇటుపక్క ఇంకొకరు పాడతాడు. ఈ పాడింది మనకు నచ్చింది, ఆ పాడింది మనకు నచ్చలేదు. నచ్చిందని మనం ఒప్పుకోవట్లేదు కదా, వీడు ఏదో పాట మాట్లాడు మంచి పాట చెడగొట్టాడంట. మంచి పాటను వాడేందుకు చెడగొడతాడు, సాహిత్యం చెడిపోయిందా, సాహిత్యం చెడిపోలేదు కదా. చెడగొట్టబడ్డది ఏమిటి, నీ ఆనందం. ఈ శ్రవణానందం అనేది దెబ్బతిన్నది కాబట్టి వాడిని తిడుతున్నాం. వాడు తప్పు లేదు, మంది తప్పు కానీ వాడిని అంటాం. మంచి పాట చెడిపేస్తాడండి వీడు, ఇది జరిగేది. ఇది నువ్వు పాటలు అంటుంటావు కదా, పాటలు వినడం తప్పలేదు కానీ పాటల్లో పడిపోతేనే కష్టం. ఇంకొకటి దాంతో ఏమైంది, ఎంతవరకు వెళ్ళిందంటే ఈ పడిపోవడం అనేది సంగీత జ్ఞానం వినా మోక్షం లేదు బొమ్మన్నాడు ఇంకొకటి. సంగీతానికి మోక్షానికి సంబంధం ఏమిట్రా అంటే అడిగేవాళ్ళు దాని గురించి అడిగితే మనం ఈ వీడికి ఏం రాదు వ్యధర మాటలు మాట్లాడు అనుకుంటున్నాం, నిజమే. కానీ సంగీతం అనేది శ్రవణానందకరమైన విషయం అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు అంతే పొజిషన్. కానీ సంగీతం అనేది భగవంతుడితో కూడి ఆలాపించబడిన మాట అయినప్పుడు ఆ సమ్మనే పదము కూడి అని తీసుకుని గీతము అనేది భగవద్గీతగా అనుకున్న రోజు ఆ సంతోషమే. అటువంటి స్థితికి మనం ఎదిగితే అది ఆధ్యాత్మికతే. కానీ జరిగేది ఏమిటి, దానికి చేరి ఎవడికైతే భక్తి ఉండదు, ఎవడికి ప్రపక్తి ఉండదు, ఎవడైతే శరణాగతుడు కాడు, వాడు శరణాగతరంగా మాట పాడినప్పుడు ఆ వీడికి భక్తి లేకపోతే ఏమైంది, చాలా బాగా పాడాడు అంటే ఏమిటి, డ్రామా బాగా వేశాడు అని అర్థం. మనం ఒప్పుకుంటున్నాం కదా డ్రామా బాగా వేశాడు అంటే డ్రామా అనే జ్ఞానమైనా ఉండాలి కదా మనకు. కానీ అది ఒప్పుకోమా, ఆ డ్రామా అనేది మానిపోయి ఎవడైతే ఇంకొకటి పాటను పాడాడో వీడి పాట కాదు కదండి, ఇంకోటి ఎవడో సాహిత్యం ఇంకోటి ఎవడదో అనమాచర్యది కావచ్చు, లేకపోతే త్యాగయ్యత కావచ్చు, లేకపోతే దీక్షితత కావచ్చు, ఇంకెవరిదో ఉంటుంది పాట. ఆ పాటను వీడు పాడతాడు, వీడు పాడినప్పుడు వీడు అపర త్యాగయ్య కానీ అపర అనమాచార్య కానీ అయిపోతాడు. వీడు మన మన భక్తికి పాత్రుడు అనమాట, వీడికి మనం పూజ చేయటం. చూస్తారా ఇది విచిత్రమైన మనోభావాలు, ట్రాప్స్ ఇవన్నీ ఎలా మనల్ని ఎట్లా లాగేస్తుందంటే మన అసలు విషయం మర్చిపోయి భగవంతుడి గురించి అనుకుంటామండి. భగవంతుడి పాట విన్నాం, ఆ పాట బాగుంది, ఆ పాట తర్వాత ఏమిటి పొజిషన్, పాట పాడేవాడు భగవంతుడితో సమానం అయిపోతాడు. అప్పుడేమైనాడు, త్యాగ బ్రహ్మ అయిపోతాడు. ఏమండి, ఎవడైతే సామాన్యంగా ఉన్న త్యాగయ్య ఉన్నటువంటి బ్రహ్మ పదానికి వెళ్ళిపోతాడు. పోయి బ్రహ్మ పదానికి ఆయన పోకూడదు అంటే ఆయన పోకూడదు, నేను ఒకటి చెప్పలేను, ఆయన పోవచ్చు పోయి ఉన్నాడేమో కూడా నాకు అనవసరం. నేను మన ఆయనకు గురువు కాదు, ఆయన మన శిష్యుడు కాదు, మనకేం సంబంధం. ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడుతున్నామే కానీ ఆయన గురించి మనం మాట్లాడలేదు. ఏ విషయంలో తీసుకున్నా కానీ మనము ఈ సెన్సువల్ ఎంజాయ్మెంట్కి మనం పడిపోతాం. ఈ సెన్సువల్ ఎంజాయ్మెంట్ని దాటి ఎప్పుడూ కూడా నిజతత్వాన్ని గురించి మనం మాట్లాడిన రోజు అప్పుడు మన యొక్క పరిశుద్ధంగా ఉంటాం. అటువంటి పరిస్థితులు ఎలా ఉంటాడు మనిషి, మాట్లాడదు, ఎప్పుడు సదా ఆ పరమాత్మ యొక్క నైజాన్ని ఇతరులకు వెదజల్లుతూ ఉంటాడు. అదే బాబులు చేశాడు, మాట్లాడలేదు. ఎవరన్నా పక్కన కూర్చుంటే వాడు సైలెన్స్, ఈయన మాట్లాడడం మాట ఎవడరు కానీ వచ్చిన వాడు కూడా సైలెన్స్. అంటే సైలెన్స్ ఈజ్ ది థింగ్, ఐఎమ్ ఏ సైలెన్సర్ అంటాడు కానీ ఐ హీ డజంట్ ఎనేబుల్ యూ టు స్పీక్. మీ చేత పాట పాడించడు, మీ చేత మీకు ఉన్న నోరుని ఊహించేస్తాడు, అది ఇదే సైలెన్స్. ఎందుకు, ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపం దగ్గర వెళ్తావో అక్కడ నిశ్చలత వస్తుంది కానీ చలనం లేదు. చలనం ఉంటే కానీ గీతం ఉండదు. ఏ శబ్దం జరగాలన్నా, ఏ శబ్దం కలగాలన్నా కాస్త చలనం ఉండాలి. చలనం అనేది లేనప్పుడు శబ్దం అనేది ఉండదు. చలనరాహిత్యమైన స్థితి కాబట్టి, ఆదిస్థితి కాబట్టి, ఆ స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు తన తను ఎప్పుడు నిశ్చలంగా ఉంటాడు, తన దగ్గర వచ్చిన వాడిని నిశ్చలం చేస్తాడు. ఆ స్థితిలో మనం ఉంటూ ఎప్పుడు ఏమి చిన్న ఒక ఒక భావం కలిగినా ఆ భావం నిజ స్వరూపాన్ని పొందుతుంది, పూర్తిగా అది నిజమవుతుంది. మన అందరం కూడా అటువంటి భావస్థితిలో మనం ఉన్నామనుకోండి, ఇతరుల గురించి మనం ఎప్పుడు మంచి అనుకుంటున్నాం అనుకోండి, ప్రపంచం మంచి జరుగుతుంది, చెడు అనేది ఉండదు. ఎందుకు చెడు అవుతున్నదంటే మన చేతనలో మనం పడిపోయినాం, నిశ్చేతనకు రావట్లేదు. చేతన యొక్క ఆనంద స్వరూపంలో మనం ఉన్నాం. చేతన ఏదైతే మనల్ని బంధిస్తుందో దాన్నే మనం బాగుంది అనుకుంటున్నాం, బంధాన్నే బాగుంది అనుకుంటున్నాం. యాక్చువల్లీ సాధన మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ భవబంధము అంటే నా నేను నా వారు నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఉన్న ఈ బంధాలు అనేది ఉంచుతారండి. ఇది నా వారు కాదు, వీళ్ళందరూ కూడా పరమాత్మ తరఫున ఉన్నవాళ్ళు, భగవంతుని స్వరూపము వీళ్ళంతా కూడా. వీళ్ళకి నేను కైంకర్యం చేయవలసిందే, నేను వాళ్ళకి కర్మకు రుణపడి ఉన్నాను, కర్మ చేస్తాను. కానీ ఎందుకని, భగవత్ కార్యం కాబట్టి. నేను వాడికి అప్పు, వాడు నాకు అప్పు కాదు, అప్పు రుణబాధ కాదు ఇక్కడ. కానీ బంధం అయితే ఉంది. బంధం ఎందుకు, ఎందువల్ల వచ్చింది, భగవత్ సంకల్పం కాబట్టి. ఈ బంధం నాకు భగవత్ సంకల్పం. సో దీన్ని పరిపూర్ణంగా మనం దీనికి న్యాయం చేయాలంటే భగవంతుడి గురించి అనుకొని, వీళ్ళని భగవత్ స్వరూపులుగా అనుకుని మనం పనిచేయమంటాడు. ఎంతవరకు వెళ్తారంటే, ఎప్పుడైనా కానీ ఒక ట్రైనరు ఇంకొక మనిషికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆ ట్రైనింగ్ పొందేవాడు మాస్టర్ అనే అనుకోమంటాడు. భగవంతుడే అనుకోమంటాడు. అనుకుని ఈ భగవంతుడి పైన కాస్తంత ఏదో మాయ కప్పి ఉంది, పొర కప్పి ఉంది, ఆ పొరను తీసేస్తున్నాను నేను, ఆయనకు తీసేసే సహాయం ఏమీ లేదు, ఆయన నిజంగా ఆ స్వరూపంలో ఉన్నాడు, నాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాబట్టి ఈ పొరను తీస్తున్నాను నేను అంటాను. ఇంతవరకు వెళ్తుంది ఆయన యొక్క సిద్ధాంతం. అంతేగాని వచ్చినవాడు ఏదో ఒక అల్పుడు అజ్ఞాని, వీడికి ఏదో మనం చేసేస్తున్నాం అనే ఒక భావనతో మనం పనిచేయమనలేదు. ఆ కార్యక్రమంలో మనం నియమించలేదు ఆయన. మనకు ఇవ్వబడ్డ కర్మ ఏమిటంటే, మనకు ఇవ్వబడ్డ కార్యం ఏమిటంటే, ఇతరులు కూడా భగవత్ స్వరూపుడుగాని గణించి, భగవత్ స్వరూపంగానే భావించి వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్ళాలి. అంటే మన ఆ స్థితిలో ఉండాలని వాళ్ళు ఆ స్థితికి తీసుకెళ్ళాలి. ఇది మాటలతో అయ్యే పని, మాటలతో అయ్యే పని కాదు. మరి దేంతో కావాలి? భగవత్ కృపతోనే కావాలి. దవాట్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్, అప్ టు ద స్టేజ్ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దవాట్ ది గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్, యూ అలోన్ కెన్ మేక్ మీ లివ్ దట్ హ్యూమన్ లైఫ్. మానవ జన్మ పూర్ణంగా పరిపూర్ణంగా మనం చేసుకోవాలంటే దానికి కావాల్సింది మన యొక్క శ్రమ కాదు, భగవంతుడు మన వెనకల ఉన్నాడు, మన వెనకలు నీరు సదా ఉన్నాడు, మనకు సదా సపోర్ట్ చేస్తున్నాడు అనే భావన మనకు ఉండాలి. ఇది ఉన్న రోజు తప్పకుండా మనకు ఆ ప్రేయర్కు ఒక అర్థం ఉంటుంది. చాలన అనేది పెద్ద ప్రక్రియ కాకుండా సహజమైన ఒక సిద్ధాంతంగా మనకు ఉంటుంది. ఏదో నేను పాపిని, నా పాపములంతా తీసివేయము, అది కాదు మన చాలన. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో పాపి నాలో చాలా ఉందని డర్ట్ ఉందండి, డర్ట్ ఇంత తీసేసేయండి అంటారు. నీలో ఉన్న డర్ట్ గొప్పేం కాదు, నీలో ఉన్న డర్ట్ ఏమో తక్కువేం కాదు, అందరికీ ఉన్నది ఒకటే. కానీ జరిగేది ఏమిటి, అనవసరంగా భగవంతుని చూడకుండా భగవద్ ఇతర విషయాలను మనం చూడడం మనం నేర్చుకున్నాం కాబట్టి, ఆ ఇతర విషయాలు చూడకుండా భగవంతునే చూడరా నువ్వు అనేసి అంటున్నాడు ఆయన. దానికి ఆయన యొక్క సహాయం నువ్వు పొందాలి. సో చాలన అనేది ఇప్పుడు కూర్చొని సిట్టింగ్ అండి, చాలా ఈరోజు సిట్టింగ్ లో కూర్చున్నానండి, చాలా డర్ట్ మ్యాటర్ వెళ్ళిపోయిందండి, నాకు కాలం చెప్తుంటారు, నాకు కాస్త అంత చికాకైనా కానీ చెప్పను, ఏమి ఎందుకు చెప్పడం, ఇవంత అనవసరం వెళ్ళి చెప్పడం అనేసి ఊరుకోవడం. ఎందుకంటే బాధపడతారు కదా. ఒక వ్యక్తి అయితే ఏంటి వాడు ఈరోజు అండి మొత్తం థార్ వెళ్ళిపోయింది అంట, థార్ ఏంటి వెళ్ళిపోవడం అంటే నాకు అర్థం కాదు, సరే చెప్పాడు కదా విన్నాను, ఇంకా మరి వినకపోతే బాధపడతాడు అంతకంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ థారు లేదు, ఆయిల్ లేదు, ఇవన్నీ ఏం లేవు. ఉన్నవి ఏమిటంటే మన యొక్క అటాచ్మెంట్ సర్టెన్సెస్. ఈ అటాచ్మెంట్ మానేసేసి భౌతిక విషయాలకు కానీ ప్రాపంచిక విషయాలకు కానీ, అంటే ఏమిటి ప్రాపంచిక అనే పదాన్ని ఉపయోగించినప్పుడు నా యొక్క ఉద్దేశం ఏమిటంటే మనకు ఉపయోగపడే ప్రాపంచిక విషయం అనే ఒక భావన నుంచి మానేసేసి ఇవంతా కూడా భగవత్ స్వరూపము, భగవద్ విషయం అనే జ్ఞానం కానీ కలిగినప్పుడు మనకు పరిశుద్ధ తత్వం వస్తుంది. తత్వం ఎప్పుడు పరిశుద్ధం అవుతుంది, ఎప్పుడైతే అన్నీ కూడా భగవంతుడి పరంగా మనం ఉపయోగించినప్పుడు అది పరిశుద్ధం. ఆ పరిశుద్ధ స్థితికి రావడానికి అడ్డుపడేది మన యొక్క తత్వం, మన యొక్క వ్యక్తిగత విషయం. ఈ వ్యక్తిగత ఆలోచనలు మానేసి పరమాత్మే మన పూర్తిగా మన ద్వారా ఈ పనులు చేయించుకుంటున్నాడు, ఆయనే చేస్తున్నాడు అనే ఒక భావన మనం రావాలంటే పరిశుద్ధంగా మనం ఉంటాం. ఇది ఉందా లేదా అనేది అల్టిమేట్ గైడ్ మీరే. ఏ సాధకుడు వాడు చెప్పుకోవచ్చు కానీ ఇతరులు చెప్తే అయ్యే పని కాదు. మీరు చాలా క్లీన్గా ఉందండి అని నేను అన్నాను అనుకోండి, మీకు అన్ని విధ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి మెడిటేషన్లో, అప్పుడు నువ్వేమంటావు, నాతో చెప్పకపోయినా ఏదన్నా లేదు సార్ అనేసి వెళ్ళిపోతుంది. దానివల్ల వచ్చే లాభం లేదు. అప్పుడు నిజంగా చెప్పాలి, ఏదంటే మీరేమో క్లీన్గా ఉందని అన్నారు, నాకేమో ఇటువంటి థాట్స్ వస్తాయి అని కానీ మీరు చెప్పినప్పుడు ఆ థాట్స్ పోయినాయా వచ్చినాయా అనేది క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. నాకు అవగాహన కానీ ఒక విషయం వచ్చిందనుకోండి, అప్పుడు నేనే చెప్తాను, ఇదేమిటి నాకు అర్థం కావట్లేదే, వచ్చేసారి చూద్దాం, నెక్స్ట్ వీక్ వస్తావు కదా అప్పుడు చూద్దాం, నెక్స్ట్ సిట్టింగ్ అప్పుడు చూద్దాం అంట. అంతేగాని మనలో ఉన్న భావాలు మనం పూర్తిగా చెప్పని రోజు నీ సాధన ఎలా జరుగుతుంది? సో చాలనకి చాలా ముఖ్యమైన విషయం మీ డైరీ. నిజంగా మీరు పరిశుద్ధాన్ని పొందుతున్నారా లేక మీకు ఒరిజినల్ కండిషన్లో మీరు ఉంటున్నారా అనేది మీకు చెప్పేది ఎవరు? మీరే. ఎక్కడ చెప్పుకుంటారు? దినం ఈరోజు చెప్తే రేపు మర్చిపోతాం కాబట్టి ఒక చోట రాసి పెట్టుకుంటే మీకే తెలుస్తుంది కొద్ది రోజుల తర్వాత ఏమయ్యా మనం శుద్ధమైనామా లేకపోతే తిరిగి ఇంకా కాస్త అంత మలం చేర్చుకున్నామా అనేది మీకే తెలుస్తుంది. ఒకటి. రెండు ఏమిటి, మీ యొక్క సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. సెన్సిటివిటీ అబ్జర్వ్, మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క కండిషన్ని మీరు చూసుకునే స్థితికి రావాలంటే దాని గురించి రెండు వాక్యాలు మీరు రాయగలిగిన రోజు చెప్పొచ్చు, నేను నా పరిస్థితి గురించి చెప్పగలుగుతున్నాను అని. అప్పుడు తెలుస్తుంది మీరు పరిశుద్ధమైనారా లేదా అని, చాలనకి ఇంకా ఏమైనా మిగిలిపోయినాయా అని. మనం ఒక చిన్న విషయం చేసుకుందాం అనుకోండి, ఆవిరిపోతాం. ఆవిరిపోతే వాడు ఎవడో ఏదో వెల పని చేసాడు మనకు, వాడి వల్ల మనకు కాస్త అంతా అఫెక్ట్ అయినాం. ఏది జీతభత్యంలో తేడా కావచ్చు, లేక పదవిలో ర్యాంకులో తేడా కావచ్చు, లేక మీ కోచింగ్లో తేడా కావచ్చు. లేదు, ఇది వ్యాపార విషయంలో తీసుకుంటాం. నేను ఇక్కడ వ్యాపారం పెట్టిన నా పక్కన వాడు పెట్టాడు, వాడి వల్ల నాకు ఇంత నష్టమైంది, ఇంత లాభమైంది, వాడి దగ్గర నాకు పోటీకి వచ్చాడు, ఇటువంటి భావాలు వాడివి. ఈ భావాలు మనకు ఉన్నప్పుడు వాడిపైన మనకు ద్వేషం ఉండినా, లేక వాడిపైన మనకు తటస్థ భావం ఉండినా, లేకపోతే వాడు కూడా బతుకుతున్నాడు బతకని అనే భావనకు వచ్చామా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీ డైరీ తెలుస్తుంది. ఈరోజు కూడా వాడే వచ్చాడు మనసులో, రేపు కూడా వాడే వస్తాడు, ఎల్లుండి కూడా వస్తుంది. ఇది 10 రోజుల తర్వాత ఏమైనాడు? వీడు కనబడ్డాడు, వెళ్ళిపోయినాడు, ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అంటే మనం పరిశుద్ధమైనా లేదు. కనబడేదాకా వీడే ఉంటాడు అనుకోండి, అంటే భగవంతుడు కనబడేదాకా హిరణ్యకశిపుడికి కానీ రావణాసుడికి కానీ వాడు ద్వేషభావం ఉండిపోయే కదా వాడికి. భగవంతుడు వచ్చి వీడు చంపేదాకా ఉండేది వాడి ద్వేషభావం. వాడికి 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 నిర్మలీకరణ జరగలేదు. వాడికి వాడికి వాడి చాలన లేదు. వాడికి వాడి చాలన వాడి వాడు ఎంత వాడు కర్మ చేసినా, రావణాసుడు ఎంత సద్బ్రాహ్మడైనా, వాడు ముప్పుట్ల వాడు సంధ్యవార్చినా, వాడు బ్రహ్మ జ్ఞాని అయినా, ఏం జరిగింది? చాలన జరగలే. చాలన జరిగింటే వాడు మర్చిపోయిండే వాడు కోపాన్ని. వీళ్ళ చెల్లెలు ముక్కు కోసేస్తాడా? అంతే కదండి ప్రారంభం, అదే కథ. కథ ప్రారంభం వీడి చెల్లెలు ముక్కు కోసాడు. చెల్లెలు ముక్కు కోసాడు కాబట్టి వాడిపై నేను చర్య తీసుకోవాల్సింది. వాడి ద్వేషభావం పెంపొందించుకున్నాడు, ఎట్లో ఒకట్లో వాడిని తన్నాలనుకున్నాడు, దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అంటే ఒక విద్వేషభావం కానీ ద్వేషభావం కానీ పెంపొందించుకున్నాడు. అది మనం చేయమా అంటే మనం ఎందుకు చేయమో అందరూ చేస్తాం. ఇప్పుడు మనలో ఎవరికైనా కానీ, మన సహోదరుల్లో కానీ, భార్యల్లో కానీ, ఎవరినైనా కానీ ఇంకొకటి మాట అంటే కానీ వాళ్ళ ముక్కు కానీ చెవులు కానీ కోసేస్తే ముదురుకుంటారా? రావణాసుడి గురించి ఎందుకంటే తప్పు చెప్తారు, మనం కూడా ఊరుకుంటామా? రావణాసుడు తప్పు లేదు. రావణాసుడు తప్పు ఏమిటంటే సరళ, అక్కడ మనకు భగవంతుని వేడి, బాబు ఈ యొక్క ద్వేషాన్ని తీసేస్తే ఇది చెడు, ద్వేషం అనేది ఉండకూడదు, ప్రేమ అనేదే ఉండాలి, వాడు ఎంత తప్పు చేసినా దాన్ని క్షమించే గుణం నాకు ఇప్పించవయ్యా అని చెప్పి ప్రార్థించినాడు. వాడు చాలన పొందిండేవాడు, వాడు అలా కాకుండా కట్ట సాధిస్తా అన్నాడు. అర్థమేనండి అది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానంటే మనకు చాలన అయింది లేనిది ఎట తెలుస్తుందని. చాలన అయింది లేనిది ఎట తెలుస్తుంది? యూ డూ యూ ఫీల్ లైట్? నిద్రలే అరగంట ఒక అరగంట అయిపోయిన తర్వాత లైట్ కాకపోయినా తిరిగి కూర్చోమంటాడేమో అని కావునండి, లైట్గా ఉంది వెళ్ళిపో. అది కూడా ఉంది కదా అన్న, ఇప్పుడు ఇది అరగంట అయిన తర్వాత నువ్వు లైట్గా లేవు అంటే తిరిగి కూర్చోండి. ఈ బాధ ఎవడు పడతాడు, చెడు బాగానే ఉంది లేని వెళ్ళిపో. మనసుకి మన మన మనకు నిజ మనకు తెలుసు కదండి, మన మనసు తెలుసు కదండి, ఆ భావన ఉంది లేదు, దాని వాడి ఎడల ద్వేషం ఉంది ద్వేషం లేదు, ఈ భావం పోయింది ఉందని మనకు తెలుసు కదా. సో ఆ నిజాన్ని మీరు ఎక్కడ చూపించగలుగుతారంటే ఇంకెవరికి రాదు చెప్పరు కాబట్టి ధైర్యాన్ని రాసుకోమని చెప్పడం. ధైర్యం అనేది పూర్తిగా మీ యొక్క స్వవిషయమే కాబట్టి, ఇతరులకు మీరు సాధారణంగా దాన్ని చూపించరు కాబట్టి దాంట్లో రాసుకోండి. ఎప్పుడైతే మీకు ఇంకొక వ్యక్తి పైన పూర్తిగా నమ్మకం కుదిరిందో, మీ యొక్క భావాలు అతనికి కూడా తెలిస్తే నష్టమేమి లేదు, కాస్తంత లాభమే జరుగుతుందనే భావం కలిగి ఉన్నాడు ఇతరులకు ఇవ్వండి. అంతేగాని అంతవరకు మీరు ధైర్యం మీరు ఎందుకు ఇస్తారు? ఇచ్చినా కానీ అబద్ధపు ధైర్యం ఇస్తారు. అది రాసిన ఒకటి రాయపోయినా ఒకటే, దాని లాభమేంటి? ఈరోజు మెడిటేషన్లో అంతా బాగుండను, ఇవన్నీ తాకొచ్చి ఉంటాయి, నానా బాధపడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ మాట అంటాడో, వీడి పురోగతి పొందలేదు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి నేను పురోగతి పొందినానని చెప్పడం, నా భావాలు వాడికేం తెలుస్తాయనుకోవడం రాసి ఇది మానేసి మన యొక్క మన చాలన అనేది క్లీనింగ్ అంటున్నాను. బికాస్ చాలన అనే సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి క్లీనింగ్ అంటే మన మనస్సు క్లీన్గా ఉండాలి ఫస్ట్. యూ మస్ట్ బి క్లీన్ అట్ యువర్ హార్ట్, క్లీన్ అట్లీస్ట్ ఇన్ దిస్ డిటర్మినేషన్. ఏమిటి? దట్ గాడ్ ఈస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కనీసం అంతవరకైనా క్లీన్గా ఉన్నారా మీ మనసులో? ఉంటే మీ డైరీ తప్పకుండా వస్తారు. ఎప్పుడైతే గమ్యాన్ని తీరాలనే ఒక భావానికి పరిశుద్ధంగా శుద్ధంగా మీ మనసులో ఉంటే తప్పకుండా రాసుకుంటాను. ఎందుకంటే దాని ఎడల నేను పోతున్నానా లేక దాని నుంచి దూరంగా పోతున్నానా అనేది మీకు తెలుస్తుంది. ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులు ఏదో నీ కండిషన్ చదివేస్తాడని కాదు, చదువుతాడు, చదివేవాడు చదువుతాడు, చదవనవాడు చదవడు, వాడు ఏం చేయాలో వాడు తెలుసు. అందరికంటే అన్ని తెలిసిన బాబుజీ మనకు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మనం పెద్దగా దీని గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ మీరు గోల్ క్లారిటీ మీకు ఉండి, మీకు ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనే దాన్ని పూర్తిగా పరిశుద్ధంగా మనసులో మీరు పెట్టుకున్న రోజు మీరు ఈ యొక్క దినచర్య రాయడం అవుతుంది. దాని రాసినప్పుడు మీరు అంటారు కూడా, ఈరోజు భావన ఇలా ఉంది, గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కింద నేను ఆయన అనుకోలేకపోతున్నాను, ఆ ఉద్దేశం నాకు కావాలి కానీ ఇది అడ్డుపడుతున్నది అని మనం రాసుకోవచ్చు. డైలీ బికమ్స్ మచ్ మోర్ సెన్సిబుల్. లేని పరిస్థితుల్లో ఎలా ఉంది మెడిటేషన్? చాలా బాగుందండి. సరే, ఏదో ఎప్పుడైతే మొదటలు కాబట్టి మేము అంటాం మొదట కనీసం బాగుందని రాయి మొదట్లో, ఎందుకంటే అబద్ధం రాస్తే నిజమైన అవుతున్నామని, కొద్ది రోజుల తర్వాత ఏమి ఊరికి అబద్ధమే రాస్తున్నామని ఏదో రాస్తాడేమని. అటు దినం అదే రాస్తాం అనుకో, మూడు రోజులు నీకే బాధ అనిపిస్తుంది కదా, ఏమిటి తిరిగి జరుగుతున్నాము. రెండు జరుగుతుంది, నిజంగా మార్పు అయినప్పుడు నిజంగా రాయడం ఏమైనా జరుగుతుంది, లేకపోతే రాయడం మానేయడం అనేది జరుగుతుంది. ఈ రెండోది ఎక్కువ జరుగుతుంది. మూడు రోజులు రాస్తాం, నాలుగు రోజులు రాస్తాం, తర్వాత మానేస్తాం. ఎందుకు మానేస్తాం? మన తెలుసు మనం రాసిన అబద్ధమని. తిరిగి ప్రయత్నించండి అంట నేను. తిరిగి ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కదండి, 10 సార్లు ట్రై చేస్తే కానీ రాదు. ఎందుకు రాదు అంటే మెయిన్ ప్రాబ్లం అదే కదా, మన గోల్ క్లారిటీ మనకు ఉండదు. మన యొక్క క్రియేషన్లో మనకు ఎంజాయ్మెంట్ ఎక్కువ. మనం ఏదైతే మన చుట్టూ మనం చేసుకున్నామో దాంట్లోనే మనం నిమగ్నం అవుతాం. కానీ భగవంతుల్లో నిమగ్నం కావడం అనేది అంత సులభంగా అలవడని భావన. ఆ భావన కానీ ఒకసారి కుదిరితే తర్వాత రాదు. అటువంటి కాస్తంతా మనలో కుదిరిందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను.